కాబట్టి కటిక ఉపవాసం ఉండాలనుకున్న వాడికి పెద్ద సమస్య ఏమిటనమాట, సాయంకాలం దాకా ఉపవాసం ఉంటే గజగజలు ఆడిపోవడం ఏమిటి అని ఏం చేస్తారంట, మధ్యాహ్నమే చెప్తారు వంట వాడికి, మా కోసం సాయంకాలం లోపు నువ్వు మంచి పిండి ఉప్పుడు పిండి చెయ్యాలి, మళ్ళీ ఆ ఉప్పుడు పిండిలో పోపు టాపులు వేసుకోవాలి, నూనెతో చేస్తే ఏం బాగుంటుంది, నెయ్యి చెయ్యి, ప్యాకెట్లు తెచ్చారుగా ప్యాకెట్ నెయ్యితో చెయ్యి, అందులో చక్కగా పోపు పడాలి, వేరుశనగ గుళ్ళు ఉండాలి, కాస్త సేమియా పడాలి, అవేవో సగ్గు బియ్యం పడాలి, ఆ బియ్యం పడాలి, మళ్ళీ ఆ సగ్గు బియ్యం దగ్గు రాకుండా పడాలి, ఇవన్నీ చేసి పక్కన పెట్టాక ఎన్నుంటే చట్నీ లేకపోతే ఏం తింటాం, కాస్త చట్నీ కూడా చేయంటాడు, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. దాంతో ఏమవుతుంది అనమాట, ఉపవాసం కాస్త దీని మీద ఈ రుచుల మీద కబుర్లు చెప్పుకుంటూ ఏం బాగా చేసిందండి ఆవిడ, ఏది దేవుడు పోయాడు, ఇక రామ పోయాడు, కృష్ణ పోయాడు, శివుడు పోయాడు, అన్నీ పోయాయి, ఉప్మా దాన్ని వర్ణించుకుంటూ ఇందులో ఏమి సేమియాలు ఆహా ఏం పోపు టాపులు వేచిపోయింది అనుకుంటాడు, ఇంక నీకు ఉపవాసం ఏంటి. అందుకని ఏం చెప్పాడు భగవంతుడు, ఈ పిచ్చి దాని మీదకి వెళ్లకుండా ఉండడానికి లఘువుగా ఏదన్నా నువ్వు తిను, అప్పుడు నీకు చీటిగా వాటికి దృష్టి దాని మీద వెళ్ళదు. ఎప్పుడైతే నీవు సంపూర్ణంగా ఉపవాసం ఉండాలని అనుకుంటావో అప్పుడు నీ మనసు ఇంకొంచెం లాగుతుంది, ఎందుకంటే బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి, కనుక ఇంద్రియములు బలమైనవి మనల్ని మరీ దగ్గరికి లాగుతాయి, అప్పుడు దాన్ని జయించడం కష్టం కనుక కొంచెం దీని కడుపులో పారేస్తే అప్పుడు నీకు వ్యామోహం పోతుందన్నమాట. కాబట్టి సహజంగా మనం ఎంత గింజుకుని ఏకాదశి ఉపవాసం ఉందామంటేనే మన మనసు తిండి మీద కెడుతోంది, పిండి మీద కెడుతోంది, కొంచెం తినవలసి వస్తుంది. అటువంటిది వర్షాణామయుతం 10,000 సంవత్సరముల కాలం అన్నోదకం పరిత్యజ్య అన్నము మంచినీళ్ళు కూడా విడిచిపెట్టి పవిత్రమైన పుష్కర క్షేత్రంలో వాళ్ళు తపస్సు చేశారంటే వాడు ఎంత కఠినమైన నిగ్రహం కలిగిన వాళ్ళు అండి. ఏమి నిగ్రహం అండి అది, ఆ నిగ్రహం సామాన్యుడికి రమ్మంటే రాదు కనుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. రాక్షసులు గొప్పతనం ఏంటంటే వాళ్ళు తపస్సు చేస్తే అంత పరాకాష్ఠకెళ్ళి తపస్సు చేస్తారు, మళ్ళీ పాపప్పలు చేసినా అలాగే చేస్తారు, వాడు చంపినా అలాగే చస్తాడు, చంపి చస్తాడు, రక్షించినా అలాగే రక్షిస్తాడు వాడు. అందుకని రాక్షసులు అన్నారు, వాళ్ళు అలా మహా తపస్సు చేస్తూ ఉంటే, కఠోర తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి దీక్షకి మెచ్చి పుష్కర తీరంలో బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఆ ప్రత్యక్షమైన స్థలంలో ఇప్పటికీ బ్రహ్మగారికి ఆలయం ఉన్నది. చతుర్ముఖుడు బ్రహ్మ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత నతజన సంత్రాత అటువంటి ధాత అక్కడకు వచ్చి ప్రత్యక్షమై హంసవాహనం మీద, నాయనలారా శుంభని శుంభులారా మీ తపస్సు మీ దీక్ష నన్ను ఆకర్షించాయి, మీ తపస్సుకు మెచ్చుకున్నాను, ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తానన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు చావు లేకుండా వరమిమ్మన్నారు. బ్రహ్మగారు నవ్వాడు, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మర్యాద విహిత లోకే పూర్వం విశ్వకృతాకిల. నాయనలారా, పుట్టినటువంటి వాడికి మృత్యు మరణము ధ్రువ తప్పదు, పుట్టాడంటే వాడికి మరణం తప్పదు. మృతస్య అంటే చచ్చినవానికి షష్ఠీ విభక్తి అనమాట, చచ్చినవాడికి జన్మ అంటే మళ్ళీ పుట్టడం, ధ్రువం పుట్టి తీరతాడు వాడు అంటే తప్పదు, చచ్చాడా పుట్టుక తప్పదు, పుట్టాడా చావక తప్పదు, ఇది దీని లక్షణం. ఈ జన్మ ఈ మరణము ఇది ఒక చక్రం, చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది, కింద ఉన్నది పైకి పైన ఉన్నది కిందకి వస్తుందిగా చక్రం, అలాగే పుట్టాడంటే చావు వస్తుంది, చచ్చాడంటే పుట్టుకు వస్తుంది, ఇది ఒక మర్యాద. అందుకే మర్యాద విహితాలోకే పూర్వం విశ్వకృత కిల, పూర్వం ఒకనొకప్పుడు విశ్వకృత విశ్వకర్త అయిన బ్రహ్మచేత ఈ రకమైనటువంటి పద్ధతి ఏర్పాటు చేయబడింది, ఇది ఒక మర్యాద, మర్యాద అంటే పద్ధతి అన్నమాట, ఈ సిస్టమ్ ఏర్పాటు చేయబడింది, కష్టమైనా నష్టమైనా ఈ సిస్టమ్ నుంచి ఎవడు బయటపడలేడు. ఈ మర్యాదని ఈ విధమైన పద్ధతిని ఒకనొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ఏర్పాటు చేశాడు, పుట్టాలి చావాలి పుట్టాలి చావాలి అలా తిరుగుతూ ఉంటే ఏ లోకానికి ఇబ్బంది ఉండదు, ఏ లోకానికి బద్దెన ఉండదట, అందరూ ఒకే చోట పడితే కదా ఇబ్బంది, గుళ్ళోకి వెళ్ళామండి అలాగే ఉండిపోతే ఎలాగా, గుళ్ళోకి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి బయటికి రావాలి, అప్పుడు కొత్తాడు పెడతాడు మళ్ళీ పాతాడు బయటకు వస్తాడు, పెడతాడు వస్తాడు, అందరూ ఇక్కడే పోగుబడిపోతే కొత్తవాడు ఎక్కడి నుంచి వస్తాడు. కాబట్టి పుట్టడం పెరగడం మరణించటం పునర్జన్మెత్తటం ఇది సృష్టి రహస్యం. ఆ వరం నేను ఇవ్వలేను, ఏ వరం, మరణం లేని వరం కరుణించు విరించి అని మీరు అడిగినా, నా గురించి మీరు తపస్సు చేసినా అది మాత్రం ఇవ్వలేను, మరేదైనా కోరుకోండి అనగానే వాళ్ళు బాగా ఆలోచించారు. పురుషై అమరాద్యైశ్చ మానవై మృగపక్షిభి. అవధ్యత్వం కృపాసింధో దేహినౌ వాంఛితం వరం. ప్రభు, పురుషులు ఎవరి వల్ల మాకు చావు లేకుండా వరం ప్రసాదించు. అమరాధ్యై పురుషై, వరస్సగా మానవులు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, అసురులు, కిన్నరులు, పన్నగులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, ఇటువంటి వాళ్ళల్లో ఎవరి వల్ల, ఏ పురుషుడి వల్ల మాకు మరణం లేకుండా ఈ ప్రత్యేకంగా మళ్ళీ అమరాధ్యైస్తే అనక మానవై అన్నారండో, ఏమో మానవుల్లో పరాక్రమవంతులు రావచ్చు కాబట్టి మానవుల్లో కానీ, దేవతలలో కానీ, రాక్షసులలో కానీ, మృగాలలో కానీ, పక్షులలో కానీ, ఎక్కడ పురుషుడి వల్ల మాత్రం, మగవాడి వల్ల మాత్రం మాకు చావు రాకుండా చెయ్యి. వాళ్ళ చేతులు చావకుండా ఓ కరుణా సముద్రుడా, ఓ బ్రహ్మదేవుడా, మా ఇద్దరికీ వరమే. నారీ బలవతీ కాస్తి యానో నాశంకరిష్యతి. ఇంకా ఆడవాళ్ళ సంగతి అంటావా, ఆడవాళ్ళలో అంత బలం ఎక్కడుంటుంది? ఉన్న మమ్మల్ని నాశనం చేయగలిగే శక్తి ఉంటుందా? ఇంట్లో అవసరమైతే వాళ్ళ మొగుళ్ళని నెత్తి మీద కొబ్బరికాయతో కొట్టి తలపగలు కొట్టి చంపవచ్చునేమో, కానీ మాలాంటి వీరాధి వీరుల యొక్క పుర్రెలు కొంచెం గట్టిగా ఉంటాయి, వీటిని పగలగొట్టి చంపడం కష్టం. కాబట్టి వాళ్ళ గురించి మేము ఆలోచించం. మాకు చావు అంటూ వస్తే స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలో చావు లేకుండా వరం కరుణించు అనగానే తథాస్తు. మీకు ఎప్పటికైనా మరణం అంటూ ఉంటే ఒక నారీ చేతిలోనే ఉంటుంది, అప్పటిదాకా మీరు ఎదురు చూడండి, పండి, సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయండి నాయన అని బ్రహ్మదేవుడు ఆశీర్వదించి పంపాడు. ఈ పుష్కర క్షేత్రంలో వాళ్ళు వరం పొందగానే ఆనందపడిపోయి గురుదేవుణ్ణి తలుచుకున్నారు. గురువుగారు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మీరు ఏ వరాలు పొందారో అంతా చూశాను, ఒక్క స్త్రీ చేతిలో మాత్రం మరణం లేకుండా మీరు వరం పొందలేకపోయారు, తక్కిన అందరి వల్ల మీకు మరణం ఉండదు, చాలా వరకు వరాలు పొందినట్టే. ఇంత వరం ఉన్నా ప్రతివాడికి 10 మంది యొక్క అండ కూడా ఉండాలి. తాను ఎంత గొప్పవాడైనా తనని సేవించే అనుచరులు ఉండాలి, బలం ఉండాలి, ఆ బలం మీకు తెచ్చి పెడతాను అని వెంటనే ఆయన ఏం చేశాడు, పాతాళ లోకంలో ఉన్న చండముండాసురులారా రండి అన్నాడు. పాతాళ లోకంలో చండుడు, ముండు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, చండహ ముండహ. ఈ ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు, ఆ ఇద్దరు ఒకే రకంగా ఉంటారండి. అసలు చండా ముండ శబ్దం నుంచే క్రమక్రమంగా రాముడు భీముడు ఇలాంటివి సృష్టించామను సీతాగీత. వీళ్ళిద్దరు కవల పిల్లలు, డిటోలా ఉండేవారట ఒకళ్ళకొకళ్ళు. వీడిని వాడిని పక్క పక్కన పెట్టి చూస్తే ఎవడు చండుడో ఎవడు ముండుడో తెలియదు. అందుకే ఆ ఇద్దరికి గుర్తు కోసం ఒకళ్ళకి ముక్కుపొడకోటి గుర్తించిదట వాళ్ళమ్మ చిన్నప్పుడు గుర్తుపట్టలేక, వాళ్ళ అమ్మే గుర్తుపట్టలేకపోయింది. ఈ ముక్కుపొడకున్నవాడు ముండు, ముండ అంటే బండభూతి ఏం కాస్తామండి, వాళ్ళు ఎప్పుడు గుండు చేయించుకునేవారట, ముండనము అంటే గుండు చేయించుకునుట, అందుకే ముండి అంటే గుండు చేయించుకున్నవాడు అని అర్థం. నన్నగా గుండు చేయించుకునేవాడిని ముండి అంటారు. అన్నదమ్ములు ఇద్దరికీ చిన్నప్పటి నుంచి బాగా క్షవరమే, నన్నగా గుండు చేయించేదిట. ఎందుకు పూర్వం వీరులు, బలవంతులు, మల్లులు నెత్తి మీద వెంట్రుకు లేకుండా చూసేవారు. ఎందుకో తెలిసిన, మల్ల యుద్ధానికి వెడితే నీ పిలక వాడి చేతులు చిక్కకూడదట, మన జుట్టు వాడికి చిక్కితే ఓడిపోయినట్లెక్క. అందుకే నీ పిలక నా చేత చిక్కింది రోయ్ అంటే వాడు ఓడిపోయినట్టే అవతలవాడు. అందుకే జుట్టు పెంచేవారు కాదు, పిలక పెట్టుకునేవారు. ఈ పిలక వాడికి దొరకకుండా మాత్రం గిర్రమని తిరుగుతూ యుద్ధం చేసేవారు. పిలక చిక్కిందా, వీడి చిలక చిక్కినట్టే, ఎంత గొప్పవాడైనా ఓడిపోయినట్లెక్కట. ఇది గొప్ప విషయం కదా, యుద్ధంలో మల్లుడు తన పిలకవాడికి దొరకకుండా గిర్రం తిరగాలి, వాడిని చావగొట్టాలి, పిలకవాడు పట్టుకున్నా తప్పించుకోవాలి. ఎక్కువసేపు వాడి చేతిలో పిలకలు వండిపోయి ఇక వాడు తలకాయ వదిలించుకోలేకపోతే ఆ దెబ్బతో వాడు ఓడిపోయినట్లెక్కనమాట. తనకున్న బిరుదులన్నీ వాడికి ఇచ్చేయాలట. చాణూరుడు, ముష్టికుడు ఇంతంత పిలకలు పెంచి మా పిలక పట్టుకోవాలి కృష్ణ అన్నారు, ఆయన పిలకేంటి వీళ్ళ చిలకేలు అయిపోయాడు. ఇంకా తర్వాత ఇంకేం యుద్ధమే లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళిద్దరూ నున్నగా గుండు గీయించుకునేవారు, ఇద్దరు చండముండాసురులు, ఇద్దరు మహావీరులే. అందుకని ఇద్దరిని గుర్తుపట్టడం కష్టమై వాళ్ళమ్మ కూడా ఒకడికి ముక్కు పొడక పెట్టిందిట. ముక్కుకి ఓ నత్తు లాంటిది ఉన్నవాడు ముండు, లేనివాడు చండుడు అన్నమాట. వాళ్ళిద్దరూ అక్షౌహిణి రాక్షస సైన్యంతో శుక్రాచార్యుడు పిలవగానే భూలోకానికి వచ్చారు. గురువుగారు మీరెందుకు పిలిచారో అర్థమైంది, ఈ ఇద్దరు అన్నదమ్ములు మాకు ప్రభువులు అంతే కదా, మీరు చెప్పినట్టే వీళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు, గొప్ప వరాలు పొందారు, వీళ్ళకి ఎవరి చేతిలోనూ అంత తేలిగ్గా చావు ఉండదు, మరణమును కూడా ఇంచుమించు జయించిన మహావీరులు మాకు ప్రభువులు అవడం మా అదృష్టం, ఈ రోజు నుంచి మా సైన్యంతో వీళ్ళని సేవిస్తాం, ఆయన సెంట్రల్ గవర్నమెంట్, మేము స్టేట్ గవర్నమెంట్, మధ్యలో మేము మద్దతు ఉపసంహరించాం, 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు యావత్ జీవితం ఆయన బతుకున్నంతకాలం ఆయనతో ఉంటాం అని చెప్పి చండముండాసురులు ఆయన్ని సేవించారు. మొదట వాళ్ళు వచ్చారట, ఇప్పుడు శుక్రాచార్యుడు ధూమ్రలోచన అని పిలిచాడు. పాతాళంలో ఇంకోడున్నాడు, వాడి పేరు ధూమ్రలోచనుడు. వాడి కళ్ళు బూడిద రంగులు ఉంటాయట, గాడిదలు కదండి వాళ్ళు, అందుకని ఆ మొహం అలాగే ఉంటుంది. వాడు ఆ భయంకరమైనంత కళ్ళతో వచ్చాడు. వాడు వాడుకు ఒక అక్షౌహిణీ సైన్యం ఉన్నది. వాడు కూడా శుక్రాచార్యుడు పిలువగానే వచ్చి శుంభరి శుంభులకి దాసోహం అంటూ మిమ్మల్ని సేవిస్తాం ప్రభువులారా అన్నాడు. ఆ తర్వాత మూడవ పర్యాయం రక్తబీజ అని పిలువగానే రక్తబీజుడు వచ్చాడు. వీడి గురించి మనం చెప్పుకున్నాం, మహిషాసురుడితో పాటుగా వీడు కూడా గేది కడుపులోంచే పుట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు పుట్టారుగా, ఒకడు మహిషుడు మరొకడు రక్తబీజుడు. ఈ రక్తబీజుడు అనేటటువంటి వాడు మహిషాసురుడికి సయాన సోదరుడు. వీడు కూడా మహిషాసురుడికి సమానంగా పుట్టాడు కనుక కవల పిల్లలు ఒకడనమాట. కాకపోతే మహిష రూపం లేదు వీడికి. మహిషాసురుడు దున్న రూపంలో ఉంటే వీడు ఎర్రగా ఉండేవాట, వాడు దున్నా వీడు వెన్న అన్నట్టుగా ఉండేవారు. ఈ రక్తబీజుడు అనేవాడు కూడా అక్షౌహిణి సైన్యంతో శుక్రాచార్యుడు పిలవగానే వచ్చి శుంభని శుంభుల్ని సేవించాడు. అప్పుడు శుంభని శుంభులకేసి తిరిగి శుక్రాచార్యుడు, నాయనలారా మీకోసం ఒక బంగారపు సింహాసనం చేయించాను, ఆ సింహాసనం నా తపశ్శక్తితో సృష్టించాను, ఆ సింహాసనం మీకు ఇస్తున్నాను, దాని మీద మీరిద్దరూ కూర్చోండి. ఇద్దరూ పక్క పక్కన కూర్చున్న ప్రధానంగా రాజు శుంభుడు, యువరాజు నిశుంభుడు, మీ ఇద్దరికీ నేను పట్టాభిషేకం చేస్తాను. ఈ ధూమ్రలోచనుడు మండలాధిపతి, చండముండాసురులు సేనాధిపతులు, రక్తబీజుడు ఆంతరంగిక సేనాని, అంటే నీకు ఒక మొక్కలు చెప్పాలంటే స్పెషల్ కమెండో, నిన్ను ఎప్పుడూ దగ్గరుండి రక్షించేటటువంటి వాడు. ఈ చండముండాసురులు వీరులు, ధూమ్రలోచనుడు వీరుడు, వీళ్ళిద్దరికంటే ఈ రక్తబీజుడి దగ్గర ఒక వైశిష్ట్యం ఉన్నది. వీడు గొప్పతనం చెబుతున్నా విను. దేహాద్రుధిర సంపాతహతస్య శస్త్రాహతస్య చ జాయతే చ యదా భూమౌ ఉత్పాద్యంతే హ్యనేకశః. ఈ రక్తబీజుడి శరీరమును ఎవరైనా గాయపరిస్తే ఆ గాయము నుండి ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడతాయో అన్ని బొట్లలో నుంచి అంతమంది కొత్త రక్తబీజులు పుట్టుకొస్తారు. వాడి శరీరం కొయ్యి రక్తం కారుతుంది, ఆ రక్తం ఒక్కొక్క డ్రాప్ కింద కారుతుందిగా. ఒక బిందువు పడితే ఇంకో రక్తబీజుడు పుడతాడు, రెండో బిందువు పడితే ఇంకో రక్తబీజుడు పుడతాడు. ఎన్ని రక్త బిందువులు నేల మీద పడితే, నేల మీద పడితేనే, ఈ భూమి మీద పడితేనే, ఆ నేల మీద పడిన రక్త బిందువు నుంచి ఇంకో రక్తబీజుడు అచ్చం వీడు ఎలా ఉన్నాడో అలాగే పుడతారట. యదా అన్నారంతే, వాడు ఎలా ఉంటే అలా ఉంటాడు. వాడు అచ్చం రక్తబీజుడు లాంటి ఆకారంతో అంత పరాక్రమంతో పుడతారు. ఉత్పాద్యంతే అనేక శైలా ఎంతోమంది పుడతారు. మళ్ళీ కొత్తగా పుట్టిన వాళ్ళు కొడితే వాళ్ళ శరీరం నుంచి రక్తం కారినా మళ్ళీ కొత్త వాళ్ళు పుడతారు. అందుకే వాడితో యుద్ధం చేయడం చాలా తంట. వాడి శరీరం నుంచి వచ్చే రక్తపు బిందువులతో లెక్క లేకుండా రక్తబీజులు పుట్టి ప్రపంచాన్ని నాశనం చేసి మళ్ళీ రక్తబీజుల్లో కలిసిపోతారు. శత్రువు పోయాక వీళ్ళు తిరిగి వాళ్ళు కలిసిపోతారు. అతనితో యుద్ధం చేయడానికి వచ్చిన ఎంతోమంది అతన్ని కొట్టి అతని నెత్తులు బొట్లు నేల మీద పారవేసి తద్వారా ఎంతోమందిని సృష్టిస్తే వాళ్ళంతా కలిపి ఆ శత్రువును చంపేసి మళ్ళీ ఒకటైపోయేవారు. వీడి దగ్గర ఆ విశిష్టత ఉన్నది కాబట్టి వీడిని చంపడం చాలా కష్టం. ఎందుకని, పొడిస్తే నెత్తురు రాకుండా ఉంటుందా? మరి వాడితో యుద్ధం చేసి చంపాలంటే వాడి నెత్తురు కింద పడాలి, నెత్తురు కింద పడితే కొత్త ఆళ్ళు పడతారు, ఇంకెక్కడ చంపుతారు వాడిని? అటువంటి వీరుడు ఈతడు. నీకు అంతరంగికుడుగా ఉన్నంతకాలం ఓ శుంభావు ఓ నిశుంభ మిమ్మల్ని ప్రపంచంలో ఎవరూ ఏం చేయలేరు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో, ఈ అపూర్వమైన సేనానాయకులతో, విశిష్టులైన వ్యక్తులతో మీరు 10 కాలాలు చల్లగా ఉండండి అనగానే వాళ్ళు ఎంతో గౌరవంతో శుక్రాచార్యుడి పాదపూజ చేశారు. ఆయన వాళ్ళని బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, పట్టాభిషిక్తుని చేశాడు. ఈ భూమండలం నీదనగానే, భూమండలం మాకేమిటండి, మీరు అనుజ్ఞ ఇస్తే దేవతల్ని జయిస్తా ఉన్నారట, వాడు వెళ్ళండి దేవలోకం మీద పడండి అన్నాడు శుక్రాచార్యుడు. వెంటనే వాళ్ళు దేవతల మీద పడ్డారు. ఏమి ఘోర యుద్ధం జరిగింది, మహాభయంకర యుద్ధం జరిగింది. శరా మామూలే, అమ్మవారిని ఎప్పుడైతే విసర్జించాడో ఆవిడ్ని పట్టించుకోలేదు, అర్చించలేదు, స్వయంగా పువ్వులతో పూజించలేదు. ఆ ప్రభావం శుంభని శుంభుల రూపంలో స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళేలా చేసింది. దాంతో దేవతలు కకావికలైపోయారు, చల్లాచెదరైపోయారు, తుక్కు కింద ఓడిపోయారు. భయంకరమైన ఘోర యుద్ధంలో పరాజితులై పాపం ఇంద్రాది దేవతలు చెట్టుకొకడు పుట్టుకొకడు తొక్కుపోయారు. స్వర్గాన్ని శుంభని శుంభులు ఆక్రమించుకున్నారు, భూమిని జయించారు, పాతాళాన్ని జయించారు. 3 లోకాలు తమ వైపోయాక అప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ భూలోకానికి వచ్చి స్వర్గానికి తమ ప్రతినిధిని పెట్టి, ఎందుకో స్వర్గంలో ఎక్కువ కాలం ఉండలేరట వాళ్ళు, ఎంత హాయిగా ఉన్నా సరే ప్రతివాడికి తన లోకమే ఇష్టం అనుకుంటాను, భూలోకం ఎక్కువ బాగుంటుంది. అందములు చిందులయే అవనీయుదేగా అన్నారు. కమలాసనుని కోటి శిల్ప కూటమిదేగా అంటాడు ఒకప్పుడు సముద్రాల. బ్రహ్మదేవుడు కోటి శిల్పములు కూటమిగా అంటే తన చాతుర్యం అంతా ఉపయోగించి భూమిని సృష్టించేట. ఎంత చాతుర్యం అండి! ఇక్కడ మొక్కలు, తీగలు, రకరకాల పువ్వులు, ఫలాలు, రకరకాల రాళ్ళు, బంగారాలు, వెండి, ఇనుము, ఇటువంటి ధాతువులు, ఆహార పదార్థాలు, కోటలు, ఆనందాలు, భోగాలు, రోగాలు అన్నీ ఇక్కడే పెట్టాడు ఆయన. అందుకే ప్రపంచంలో ఇంత అందమైన వస్తువు లేదు, ఇంత భయంకరమైంది లేదు. భూలోకం సహజంగా భోగాలు రోగాలు రెండూ ఇస్తుంది. ఎక్కువ మంది భూమిని ఎందుకు ఇష్టపడతారు? ఈ మట్టి అంటే ఎంతో తీపి తెలిసేవాడికి. మాయదారి మట్టిలో ఏముందనుకుంటావా? అరగజం పక్కవాడికి వదులుతాడా? గజం దానం చేస్తాడా? సచ్చినే ఇవ్వడు. ఇంత చేసి మట్టేగా అంటాడు. పైగా కబుర్లు మాత్రం బాగా చెప్తాడు, ఏం పట్టుకుపోతామండి అంత మట్టేగా, పోనీ మీకున్నది నాకు ఇస్తారా, కాశీలో పీఠం కడతానంటే అబ్బే ఎలా ఎలా ఇస్తామండి, పట్టుకుపోలేకపోవచ్చు కానివ్వండి, ఇక్కడ అట్టే పెడితే మా మనవడో మనవరాలు లేకపోతే కొడుకో కూతురో పట్టి కడతారు, కానీ చూస్తూ చూస్తూ ఇంకోటికి అలా ఇస్తామండి బాబాయ్ అంటాడు వీడు. అది దీని యొక్క తీపి. అందుకనే ఈ భూలోకం మీద వ్యామోహంతో రాక్షసులు కూడా స్వర్గం వదిలిపెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చేవారంట. స్వర్గంలో ఈ వ్యామోహం ఉండదు, వచ్చింది తిప్పలో. ఇక్కడికి వచ్చి వాళ్ళు హాయిగా పరిపాలన చేసుకున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రాజ్యాన్ని పంచుకున్నారు, భోగాలు పంచుకున్నారు, సుఖంగా బతుకుతున్నారు. పాపం దేవతలంతా కాలమహిమతో ఓ చోట చేరారు. గురువుగారు బృహస్పతిని పిలిచారు. కష్టం వచ్చినప్పుడల్లా గురువుగారేగా మరి దిక్కు. అందుకని గురువుగారి కాళ్ళు పట్టుకుని, గురుదేవ ఏమిటి కష్టం అని అడిగారు. చిత్రమేతం మహారాజ కాలస్యైవ విజేష్టితం యకరోతి నరం తవద్దు రాజానం భిక్షుకం తతః దాతారం యాచకం చైవ బలవంతం తథా బలం పండితం వికలం కామం సోరం చాతీవ కాతరం. ఓ ఇంద్ర, ఇదే కాలము యొక్క మహిమ, కాలము యొక్క చేష్ట, కాలం వల్ల వచ్చే పరిణామం. కాలం ఆ జగదంబ యొక్క మారురూపం. ఆ కాలమే త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. ఆ కాలమే పగలు, రాత్రి, సెకన్లు, కంటిరెప్పలు, ఇటువంటి వాటి రూపంలో గడుస్తూ ఉంటుంది. ఈ కాలం ఎటువంటిదో తెలిసినా రాజానం భిక్షుకంతత మహారాజుని భిక్షుకుణ్ణి చేస్తుంది, ముష్టాన్ని చేస్తుంది. కాలప్రభావంతో మహారాజు అనుకున్నవాడు ముష్టాడు అయిపోతాడు. నిన్నటిదాకా రాజు, ఇవాళ పకీరైపోతాడు. ఈ భిక్షుకుణ్ణి మహారాజుని చేస్తుంది, క్షణాల్లో మార్చేస్తుంది. ఎంత విచిత్రంగా మారుస్తుందంటే, నిన్నటిదాకా మంచి ఆరోగ్యంగా ఉంటాడండి, ఒక్క అరసెకండ్ తేడాలో హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, లోపల స్టంపు, ఇక దాంతో జంప్ చేయలేడు. అక్కడ దాకా వాడు ఎగిరి గొంతులేస్తాడు, వాడు అంటాడు. మంచి ఆరోగ్యంగా భీముడిలా ప్రవర్తించేవాడిని టక్కన కుంగిపోయేలా చేస్తుంది. ఆనందంతో వెర్రి గంతులేసేవాడిని దుఃఖంతో కుంగిపోయేలా చేస్తుంది. దుఃఖంతో కుంగిపోతున్న వాడిని టక్కున ఎగిరి గంతులేసి ఆనందం పొందేలా చేస్తుంది. ఆనందం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది, రాజుని చేస్తుంది, భిక్షుకుని చేస్తుంది, దాతారం సాక్షాత్తు బ్రహ్మని చేస్తుంది. ఎవరిని? యాచకం చేయవ ముష్టాన్ని పట్టుకొని బ్రహ్మస్థానంలో కూర్చోబెడుతుంది. మహాబలవంతుణ్ణి అంతలోనే బలహీనుని చేస్తుంది, పండితుణ్ణి వికలుణ్ణి చేస్తుంది, మంచి వికలుణ్ణి పండితుణ్ణి చేస్తుంది, అంటే మనస్సు నిలకడలేని వాడిని మహాపండితుడు చేస్తుంది, పరమ కాముకుణ్ణి జ్ఞానినిగా మారుస్తుంది. నిన్నటిదాకా వాడు కాముకుడు, విచ్చలవిడిగా తిరుగుతాడు, టక్కున వాడు బుద్ధి మారిపోతుంది, పాండురంగనామం అని పాడుకుంటాడు, పరమాత్మలో కలిసిపోతాడు. సూర్యుడు అనుకున్నవాడిని పిరికివాణి చేస్తుంది, పిరికివాడు అనుకున్నవాడిని సూర్యుణ్ణి చేస్తుంది. ఈ కాలం యొక్క ప్రభావం ఇది, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇదే కాల ప్రభావం అంటే. ఇటువంటి కాలం మీకు ఇప్పుడు అనుకూలంగా లేదు. ఎందుకు అనుకూలంగా లేదు? కాలం బాగున్నప్పుడు భగవతిని పూజించారా? మనకి ప్రార్థన ఒకటి గుర్తుందా మీకు, ఇంత పూర్వం చేసిన దేవతల ప్రార్థన? దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. దుర్గే అంటే ఓ దుర్గా అని ఎవడైనా నిన్ను కష్టాల్లో ఉన్నవాడు తలుచుకుంటే వాళ్ళ భయం తొలగిస్తావు. స్వస్థై స్మృత మతిమతీవ శుభాంతదాసి అంటే కష్టాలు లేకుండా ఆరోగ్యంగా మానసికంగా బాగున్నప్పుడు అప్పుడు తలుచుకుంటే ఇంకా శుభమిస్తావు అని అమ్మని మనం స్తోత్రం చేశాం. మీరేం చేశారు? దుఃఖంలో ఉన్నప్పుడు స్తుతించారు. స్వస్థులుగా ఉన్నప్పుడు అంటే సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థించడం మానేశారు. అప్పుడు ప్రార్థించుంటే ఇంకా ఎక్కువ సుఖం ఇచ్చేది, ఈ దుఃఖం వచ్చేది కాదు. అందుకే సుఖ దుఃఖముల రెండింటిలో సమానముగా భగవంతుణ్ణి ఆరాధించవలెను. సుఖ దుఃఖాలు రెండింటిలో సమానంగా పరమాత్మని పట్టుకుంటే అసలు దుఃఖం రాదండి. దుఃఖమే సుమిరను సభకరై, సుఖమే కియా అన్న కోయి, సుఖమే సుమిరను ఎదికరయితో దుఃఖ కాహే హోయ్ అంటాడు కబీరదాసు. దుఖం వస్తే ప్రతివాడికి దేవుడు గుర్తుకొస్తాట, దేవుడో దేవుడు అంటాట. ఈ దుఃఖం పోయి మళ్ళీ వీడికి సుఖం వచ్చిందా? ఏ దేవుడు లేడు, నేను జీవుణ్ణి, నేనే గొప్ప అని అంటాడు. వారి పిచ్చాడా, సుఖంలో ఉండగానే స్మరణ చేసినట్టయితే నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు, దాన్ని తట్టుకునే శక్తి వస్తుంది అని ఎన్ని చెప్పినా మీరు వినలేదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, అన్నిటికీ దేవుడే చూస్తాడులే అని ఊరుకోకుండా అమ్మవారు ఒక సలహా ఇచ్చింది. అమ్మ చెప్పిన సలహా మీకు చెబుతా వినండి. దైవం చ వాప్యుపాయశ్చ, దైవం చ వా అపి ఉపాయశ్చ, ద్వావేవాభిమతౌ నృణాం కేవలం దైవమాశ్రిత్య నస్థాతవ్యం కదాచన. ఈ ప్రపంచాన్ని రెండు వస్తువులు నడుపుతున్నాయి, ఒకటి దైవం, రెండవది నీ ప్రయత్నం. భగవంతుడు కేవలం ప్రయత్నం చేసేవాడికే సాయం చేస్తాడు. ఈ రెండూ ఉండాల్సిందట. అంటే ఇటు భగవంతుణ్ణి పట్టుకోవాలి, మనం చేసే పని మనం చెయ్యాలి, మన ఉపాయం మన ఆలోచన చెయ్యాలి. దేవుడే చూసుకుంటాడు అని కూర్చుంటే దేవుడు ఏం చూసుకోట, దేవుడు చూసుకుంటాడు ఎప్పుడు? దైవాన్ని పూజించి నీ ప్రయత్నం చేస్తే అప్పుడు చూసుకుంటాడు. ఉపవాసం ఉన్నాను, ఆ దేవుడే పెడతాడులే అని ఊరుకుంటున్నావా? అప్పుడు ఏం చేస్తున్నావు? పిండి కావాలంటే వండుకుంటున్నావా? అప్పుడు మాత్రం వండుకుంటావా? తక్కిన వేళలో మాత్రం దేవుడే చూసుకుంటాడండి, మనకెందుకండి అన్నాం. అంటే నీకు అవసరమైనప్పుడేమో నీ ప్రయత్నం చేస్తావు, పక్కవాడికి అవసరమైనప్పుడు మాత్రం దేవుడే చూస్తాడంటే ఎక్కడ చూస్తాడు? భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తితో భగవంతుడిని పూజించి తాను చేయవలసిన పని చక్కగా ఆలోచించి చెయ్యాలి. ఈ రెండూ కలిసి చేసేటటువంటి వాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. కేవలం దైవమాశ్రిత్య నస్థాతవ్యం కదాచన, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అని ఉండకూడదని చెప్పాడండి. ఇది అమ్మ మాటట. నస్థాతవ్యం కదాచన, ఎప్పుడూ కూడా పూర్తిగా దేవుడి మీద విడిచిపెట్టి నీ పని చేయకపోతే మాత్రం నీకు ముక్తిస్తాను తప్ప తక్కిన ఇవ్వను నేను అంది ఆవిడ. నీకేమైనా కావాలంటే నన్ను నమ్ము, అర్చించు, నీ పని మాత్రం నువ్వు చెయ్యాలి. నువ్వు కఠోర దీక్షతో నీ పని చేస్తే నీకు నేను సాయం చేస్తానమాట. నువ్వు నీకు సాయం కావాలంటే నీ పని నువ్వు చెయ్యి, చేయకపోతే అలాగా వండుకుని అక్కడ అన్నం పెట్టుకుని నోట్లో చేయి పెట్టుకుని తినక దేవుడే పెడతాడు. పెట్టవా పెట్టవా అని నోరు తెరుచు కూర్చుంటే నొత్తి నోట్లో పెడతాడా? నీకు అన్నం పెట్టడానికి నేను వస్తాడా? రాడు. ఆ రావాలంటే దాని స్థాయి వేరు. ప్రహ్లాదాది మహాపురుషుల స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చెయ్యకపోయినా ఆయన చేస్తాడు. కానీ అలా చేయలేవే, నువ్వు సుఖుడివి కాదు కదా, లీలాసుకుడివి కాదు కదా. కాబట్టి మన ప్రయత్నము మనం చెయ్యాలి, మన దైవ ప్రార్థన మనం చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మవారిని ప్రార్థిద్దాం, ఆవిడ సలహా తీసుకుందాం, ఆవిడ ఎలా చెబితే అలా చేద్దాం. మన ఉపాయం ఆలోచించవలసిన ఏమిటి అంటే అమ్మని ఎలా పట్టుకోవాలో, అమ్మని పట్టుకోవడానికి కావలసిన ప్రార్థన నేను మీకు ఇస్తాను. ఆ ఉపాయంతో అమ్మని ప్రార్థిద్దాం, అమ్మని పట్టుకుందాం. ఇక్కడ దైవబలం రావాలంటే నాకు ఇంకొక ఆలోచన తడుతున్నది, అదే ఉపాయం. అంటే ఏమిటది? అమ్మవారు చెప్పిన మాటే. అమ్మ మనకి ఎంతో పూర్వం మహిషాసుర మర్దనానంతరం మనతో ఏమన్నది, ఒక సలహా ఇచ్చింది అమ్మ మహిషాసుర మర్దనం అయ్యాక. మీకు మళ్ళీ భవిష్యత్తులో శుంభని శుంభుల వల్ల కష్టం వస్తుంది, అప్పుడు నేను గౌరీ దేహము నుండి పుడతాను, నా కోసం హిమాలయ పర్వతాలకు వచ్చి జపం చేయండి అంది. ఇప్పుడు నేను మీకు ఆ సలహా ఇస్తున్నాను, మీతో పాటు నేను వస్తాను, మనందరం చారుధామకి పోదాం, హిమాలయ పర్వతాలకు పోదాం, కేదారక్షేత్రానికి వెడదాం, భక్తితో అమ్మని ప్రార్థిద్దాం. ప్రార్థిస్తే అమ్మ ప్రత్యక్షమవుతుంది, ఆవిడ మనస్సు కరిగిపోతుంది. కరిగిందంటే ఆ తల్లి మనకి ఈ కష్టాలను చూపెట్టబడ్డానికి కావలసినటువంటి వరం ఇస్తుందనగానే వాళ్ళు ఆనందపడ్డారు. అబ్బా, అందుకే గురువు ఉండాలి. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు, సరి అయిన ఆలోచన మనం చెయ్యలేనప్పుడు ఒక గురువు మాత్రమే సక్రమమైన ఆలోచన ఇస్తాడు. అందుకని గురువుని పట్టుకోవాలి. అందులో పట్టుకునేది కూడా సద్గురువుని పట్టుకోవాలి. మనలో ఉన్న అహంకారాన్ని ఎప్పటికప్పుడు మొట్టికాయ వేసి తగ్గించేవాడు కావాలి. కానీ పర్వాలేదండి, మీరు ఎలా చేసినా మీరు ఉత్తములండి అని ఉత్తిరే పొగిడేవాడు వల్ల ఉపయోగం ఉందండి. ఇప్పుడు బృహస్పతి, మీరే తప్పు చేయలేదు, మీరు మహాత్ములు, మీకు ఎందుకు వచ్చిందో కష్టం, మీ కర్మ అని ఊరుకుంటే కుదరదు. మీరు అమ్మని మర్చిపోయారని వాళ్ళకి విషయం గుర్తు చేశాడు. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడడానికి కావలసిన ఉపాయాన్ని అందించాడు. వీళ్ళని స్వయంగా దగ్గర ఉండి వెంట పెట్టుకుని హిమాలయాలకు వెళ్ళాడు. ఇదన్నమాట ఒక సద్గురువు చేయవలసిన పని. ఒక సద్గురువు ఎప్పుడూ కూడా దగ్గరుండి శిష్యుల్ని సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తాడు. శిష్యుడికి ఇంత కష్టం వస్తే గురువు తట్టుకోలేటండి. గురువుల యొక్క మనస్సు వెన్నపూస లాంటిది, కరిగిపోతూ ఉంటుంది. అది కరుణతో కూడిన వాళ్ళు గురువులు అంటే. పాపం శిష్యులకి ఏదైనా బాధ వచ్చిందంటే ఎంత బాధపడతారో తెలుసా? అలా బాధపడకపోతే వాడు గురువు అవుతాడా? ఎంత దుర్మార్గుడైనా, తనని తిట్టిన వాడైనా సరే, శిష్యుడు మళ్ళీ ఎప్పుడైనా గురువు దగ్గరకు వచ్చే, గురువు గారు నేను ఇలా కష్టంలో ఉన్నాను అంటే, అంతా మరిచిపోయిన ఆయన నీకు కష్టం వచ్చిందా, ఈ కష్టం తొలగడానికి ఈ పని చేయరా అని చెబుతాట. అలా చెప్పే గురువు బృహస్పతి కనుకే ఆయన్ని వాచస్పతి అని కూడా అన్నారు. ఆ పుణ్యాత్ముడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని హిమాలయ పర్వతాలు చేరాడు. అమ్మ వాళ్ళని ఎలా అనుగ్రహించిందో రేపటి రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.